ప్రేమధార
ప్రేమధార
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం.
తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక
ప్రేమధార
నలిగిన హృదయాలకు నెమ్మది,
నిరాశాపరులకు నిరీక్షణ,
అందరికీ ఆనందం,
ఇదే మా ఆకాంక్ష.
దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం
ప్రేమధార.
సోదరీ సోదరులారా, బావున్నారా? మీ శరీరము, జీవము, ఆత్మ ఆరోగ్యంగా ఉన్నాయా? చూడండి, రోమాపత్రిక 6:17 ప్రకారం మనము దేవుని ఉపదేశ క్రమానికి అప్పగించబడ్డాము. దానికి హృదయపూర్వకంగా లోబడిన వారము. మత్తయి సువార్త 18:35 మీలో ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మన ఎడల అలాగే చేస్తాడు. మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్లు కంటికి కనపడటానికే కాక దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించాలి. అపొస్తల కార్యములు 2:46 గమనించండి. నిష్కపటమైన హృదయంతో, ఆనందంతో వారు సహవాసం అనుభవించారు. ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. మన అంతఃకరణ, ప్రేమ, భక్తి హృదయపు అట్టడుగు నుంచి రావాలి. ప్రభువుకు హృదయాన్ని ఇచ్చేయాలి, లేకపోతే ఏమీ ఇచ్చినట్లు కాదు. రక్షణానుభూతికి మూలస్థానం నీ హృదయమే. ప్రియ సోదరీ సోదరులారా, గమనించండి, పరిశుద్ధాత్మ మనలో, మన హృదయంలో ఎడతెగకుండా ఉండే సన్నిహిత స్నేహితుడు, పరమోపాధ్యాయుడు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలను యేసువైపునకే మరల్చుతాడు. యేసుతో పెనవేసుకపోయిన జీవితం అంటే పరిశుద్ధాత్మకు ఎంతో ఇష్టం. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు శక్తి నొందుతాము. భూదిగంతాల వరకు యేసుకు, ఆయన నామమునకు సాక్షులమవుతాము. మనం స్వంతగా శక్తిని ఉత్పత్తి చేయలేము. పరిశుద్ధాత్మే శక్తిని ఉత్పాదన చేసే వ్యక్తి. పరిశుద్ధాత్మ శక్తి కాదు, ఆయన వ్యక్తి. ఆత్మ నింపుదల లేకపోతే శక్తిహీనులమై నిరాశానిస్పృహలకు లోనవుతాము. యెషయాగ్రంథం 58:11 మా శ్రోతలతో పంచుకోగొరుతాము. యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోటవలె ఎప్పుడూ ఉబుకుతూ ఉండే నీటి ఊటవలె ఉంటావు. దేవుడు తన వాక్యము ద్వారా మనలను ప్రేరేపిస్తాడు. ఆయన తన సన్నిధిని మనలో ఉంచి మనకు ప్రేమ కలిగిస్తాడు. దేవుడు అనుమతించిన పరిస్థితుల ద్వారా కూడా మనకు నడుపుదల కలగవచ్చు. పరిశుద్ధాత్మ మనలను ఈ విధంగా సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాట వినండి.
దేవా నా ప్రార్థనను ఆలకించుము. దేవా నా ప్రార్థనను ఆలకించుము, దేవా నా ప్రార్థనను ఆలకించుము. నా మురని యుద్ధ చేరనిమ్ము, నా మురని యుద్ధ చేరనిమ్ము. దేవా నా ప్రార్థనను ఆలకించుము.
ప్రార్థన చేసుకుందాము. దేవా తండ్రి, నీ వాక్కు సత్యము, నీ సత్యముతో మమ్మలను ప్రతిష్ఠ చేయి ప్రభు. నీ సందేశము మా ఆత్మలను ఉజ్జీవపరచడానికి కృపానుగ్రహించు. మా శ్రోతల కుటుంబాలను ఆశీర్వదించు ప్రభు. కుటుంబ సంబంధాలలో ఉజ్జీవము రప్పించు. తల్లిదండ్రులు తమ పిల్లలను భక్తి మార్గములో నడిపించినట్లు వారికి కావలసిన జ్ఞాన వివేకములు దయచేయి ప్రభు. కుటుంబమునకు నీవే శిరస్సు వై కుటుంబ శ్రేయస్సును కాపాడుమని వేడుకుంటున్నాము. చిన్న బిడ్డలను ఆశీర్వదించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దు దేవా. సంఘములకు ఉజ్జీవం రావాలని మా ప్రార్థన. సంఘ కాపరులను సువార్తికులను ఆశీర్వదించు. సంఘ నాయకులను పెద్దలను ఆశీర్వదించు ప్రభు. సంఘ పరిచర్యలను ఆశీర్వదించి సువార్త ప్రకటనలో అధికమైన విజయము ప్రసాదించుమని, మా దేశమును దేశ ప్రజలను పరిపాలకులను దీవించుమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం ఆదికాండం 37:7 నుండి 22 వరకు సావధానంగా వినండి. అప్పుడు యోసేపునకు 17 వయస్సు, అందరిలోకి చిన్నవాడు. తన సోదరులందరూ మందులు కాచుకుంటున్నారు. బెన్యామీను యోసేపు కంటే చిన్నవాడు. అతడు ఎల్లప్పుడూ ఇంటి వద్దనే ఉంటాడు. యోసేపు తన సోదరులను గురించి తండ్రికి ఏ రోజుకా రోజు చెప్తూ ఉండేవాడు. వారు చేసిన చెడ్డ పనులను గురించి తండ్రికి వివరంగా చెప్పేవాడు. అందుకే సోదరులకు యోసేపు అంటే గిట్టదు. యోసేపు ఇశ్రాయేలుకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే అతన్ని ఎక్కువగా ప్రేమించి అతని కోసం విచిత్రమైన నిలువుటంగి ఒకటి గుట్టించాడు. యాకోబు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది. తన గత అనుభవాలను యాకోబు మరచిపోయినట్లున్నాడు. పిల్లల పట్ల తల్లిదండ్రులకు పక్షపాత వైఖరి ఉండకూడదు అనే సంగతి అతడు స్వానుభవంలో తెలుసుకున్నవాడే. అయినా తాను ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. రాహేలును తాను ఎంతో ప్రేమించాడు. రాహేలు కన్న కొడుకు యోసేపు. పైగా యోసేపు బుద్ధిమంతుడు, మంచి పిల్లవాడు. అందుకే యాకోబు తన గారాబు కొడుకైన యోసేపును ఎంతో ప్రేమించాడు. అది సరే, గాని అతనికి విచిత్రమైన నిలువుటంగి కొని ఇవ్వడం మటుకో, తెలివైన పని కాదు. యోసేపు అంగీ రంగురంగుల అంగీ, పొడవైన చేతులు గల అంగీ. దానిని ధరిస్తే అంగీ అంచులు క్రింద జీరాడుతూ ఉంటాయి. దానికి ఒక నడికట్టు. పైగా రంగురంగుల ఆకర్షణ ఆ అంగీ ప్రత్యేకత. అతని సహోదరులు, తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనా అడగడం మానేశారు. కనపడితే తమ్ముడు బాగున్నావా అని కూడా అడగరు. యోసేపు మీద వారు పగపట్టారు. పగ అనేది పాపం, ద్వేషం అనేది హత్యతో సమానం. పాపం జీవితాలను నాశనం చేసి విడుస్తుంది, కుటుంబాలను పాడు చేస్తుంది, సమాజాలలో చిచ్చు పెడుతుంది. జాతులకు జాతులే పగ వల్ల ధ్వంసమైపోతాయి. యోసేపును సోదరులు ద్వేషించారు. దీనికి యాకోబే కారణం. పిల్లల పట్ల అంతటి పక్షపాత వైఖరి ఉండకూడదు. అయితే సోదరీ సోదరులారా, మనము దేవుని కుటుంబానికి చెందినవారము. దేవుడు మనలను తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుతో సమానంగా ప్రేమిస్తున్నాడు. దేవునికి గారాబు బిడ్డలంటూ ఎవరూ ఉండరు. దేవుడు పక్షపాతి కాడు. దేవునికి స్తోత్రం. 6 యోసేపు తన సహోదరులను చూచి, నేను కన్న ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుతూ ఉన్నామట. నా పన లేచి నిలుచున్నది, మీ పనులు నా పనను చుట్టుకొని సాష్టాంగపడ్డాయి అని చెప్పాడు. యోసేపు చేసిన పనేమిటి? అసలతడు ఎందుకు తన సోదరులను గురించి తండ్రికి వారి చెడుతనాన్ని గురించి చెప్పాడు? అలా చెబితే వారికి ఉక్రోషం పుట్టుకొస్తుందని తనకు తెలియదా? తెలియదు. అతడు ఒట్టి అమాయకుడు. తన సోదరులందరూ మంచి మనుషులు అనుకున్నాడు. అసలు లోకం పోకడలు యోసేపునకు తెలిసినట్లు లేదు, రానురాను తెలుసుకుంటాడు. అనుభవజ్ఞానం సంపాదించుకోవడానికి దెబ్బలు తినాల్సి వస్తుంది. ఎందరో అమాయకులు లోకము చేత మోసగించబడుతున్నారు. మోసపోవడము తప్పు కాదు, మోసగించడము తప్పు. యోసేపు మొదటి నుండి అపాయంలోనే ఉన్నాడు. ఉపాయము తెలియనివాడు. యాకోబుకు ఉన్నంత ఉపాయం అతని కొడుక్కు లేదు. యాకోబు రాహేలును ఎంతో ప్రేమించాడు. మొదటిసారి ఆమెను చూచి చూడడంతోనే ఆమె మీద వల్లమాలిన ప్రేమ కలిగింది. ఆమె కోసం 14 సంవత్సరాలు కష్టించి పనిచేశాడు. ఎంతో కాలానికి ఆమె కన్న కొడుకు యోసేపు. ఈ కొడుకును చూచుకొని యాకోబు ఎంతో మురిసిపోయాడు. గాని అప్పుడు రాహేలు లేదు, ఆమె చనిపోయింది. గనుక తన గారాబు కొడుకైన యోసేపు మీద రెట్టింపు ప్రేమ కలిగింది. అయినా ఈ ఒక్క కొడుకు మీదనే ఎందుకంత ప్రేమ? ఇంకా కొడుకులు లేరా? వారిని కూడా సమానంగా ప్రేమించాలి గదా. యాకోబు అలా చేయలేదు. అందుకే యోసేపునకు తన సోదరుల మధ్య అనేక అగచాట్లు కలిగాయి. తండ్రి కాపుదల యోసేపునకు పరోక్షంగా ఉపకరించింది. తన కళ అంతా వారికి ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. అందుకు అతని సోదరులు అసూయ చేత మండిపడ్డారు. ఏమిటేమిటి, నిశ్చయంగా మమ్మలను ఏలుతావా? మా మీద నీవు అధికారి అవుతావా? అంటూ అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టారు. చూడండి యోసేపు సహోదరులు ఎలా మాట్లాడుతున్నారో. వారి మాటల్లో వ్యంగ్యం ధ్వనిస్తోంది. తమ తమ్ముడు తమను ఏలుతాడు అంటే వారు నమ్మలేకపోతున్నారు. ఈ కల వచ్చినందుకు అతణ్ణి ద్వేషిస్తున్నారు. అతని మీద పగపట్టారు. అయినా యోసేపునకు కలలు రావటం మానలేదు. మరొక కల వచ్చింది. తన సహోదరులకు ఈ కలను కూడా తెలియచేస్తున్నాడు. ఇదిగో నేను మరో కల కన్నాను. అందులో సూర్యచంద్రులు, 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి అని అదే సంగతి తన తండ్రికి సహోదరులకు చెప్పేశాడు. అతని తండ్రి అతణ్ణి గద్దిస్తూ అన్నాడు, నీవు కన్న ఈ కల ఏమిటి? నేను, నీ తల్లి, నీ సహోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగపడతామా? ఈ విధంగా యోసేపు మాట్లాడుతుంటే అతని సహోదరులు అతని యందు అసూయపడ్డారు. తండ్రికి కోపం వచ్చింది. సహోదరులు మశ్చర్యపడ్డారు. యోసేపు తండ్రి అతని మాటలు జ్ఞాపకముంచుకున్నాడు. యోసేపు సోదరులు అతని కలభావాన్ని గ్రహించారు. యోసేపు చెప్పుతున్నది ఏమిటో వారికి బోధపడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఇదే దృశ్యం కనపడుతుంది. పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడింది. అదేమనగా, సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ. ఆమె పాదాల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటము ఉన్నది. ఈ దర్శనానికి అర్థమేమిటి? అది ఇశ్రాయేలు జాతిని సూచిస్తున్నది. అనగా ఇశ్రాయేలు 12 కుమారులు తామే. తమ తమ్ముడే తమ అందరిపైన ఏలి కావటము వారికి మింగుడు పడని మాత్ర. ఇశ్రాయేలు జాతికి ఇదే ఆరంభం. ఆదికాండం గ్రంథంలో ఇశ్రాయేలు జాతి ఒక మొగ్గ. రానురాను అది వికసిస్తుంది, పుష్పమవుతుంది, ఫలమవుతుంది. అప్పటికి మనము ప్రకటన గ్రంథానికి వస్తాము. అది క్రమేణా జరగవలసిన చరిత్ర. ఈ విషయంలో ఊహపోహలు పనికిరావు. ఉన్నది ఉన్నట్లు చూడడమే మనకు శ్రేయస్కరం. స్పష్టంగా కనపడేదానికి వ్యాఖ్యానం చేయవలసిన పని లేదు. యాకోబుకు ఇది బాగా తెలుసు. కొడుకు మీద కోప్పడుతున్నాడు. అయినా కల వచ్చింది, దానికి యోసేపు బాధ్యుడు కాడు. అది దేవుడిచ్చిన దర్శనం. అందుకే యోసేపు మరేమీ మాట్లాడకుండా ఇది నా కల అన్నాడు. అతని సహోదరులు దానిని పూర్తిగా కొట్టిపారేశారు. దాన్ని అంతగా పట్టించుకోలేదు. అది నెరవేరబోతుంది అని వారు నమ్మలేదు. ఈ యోసేపునకు మేము ఎన్నటికీ తల ఒగ్గేది లేదు అనుకున్నారు. యాకోబు ఈ మాటలను జ్ఞాపకముంచుకొని గమనిస్తున్నాడు. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపడానికి వెళ్లారు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి అన్నాడు, నీ సహోదరులు షెకెములో మందమేపుతున్నారు, నిన్ను వారి వద్దకు పంపుతాను, రా. సరే మంచిది అన్నాడు యోసేపు. ఈ సందర్భంలో మనం ఒకటి గ్రహించాలి, యాకోబు అతని కుటుంబము హెబ్రోను పరిసరాలలో ఉంటున్నారు. ఈ ప్రాంతము యెరూషలేముకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తరాన షెకెము కూడా అంతే దూరం. యాకోబు కుమారులు తమ మందలను మేపుకుంటూ 30 కిలోమీటర్ల దూరాన ఎక్కడో తిరుగుతున్నారు. వారి దగ్గరికి వెళ్లమంటే తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా సరే వెళుతాను అన్నాడు. యోసేపు తన తండ్రికి ఎంతో విధేయుడు. యాకోబు అన్నాడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తేవాలి. యాకోబు హెబ్రోను లోయలో నుండి అతణ్ణి పంపాడు. అతడు షెకెముకు వచ్చాడు. యోసేపు హెబ్రోను నుండి షెకెముకు ప్రయాణం చేశాడు. తన సహోదరుల కోసము వెతుకుతున్నాడు. దారి సరిగా ఉండదు, అడ్డుతోవులు ఎన్నెన్నో ఉన్నాయి. తన సహోదరులు ఎక్కడ ఉన్నారో కనుక్కోవడం కష్టమైపోయింది. అతడు పొలములో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఒక మనుష్యుడు అతణ్ణి చూచి, నీవేమి వెతుకుతున్నావు అని అడిగాడు. అతడన్నాడు, నేను నా సహోదరుల కోసం వెతుకుతున్నాను. వారు ఎక్కడ మందను మేపుతున్నారో దయచేసి నాకు చెప్తావా? అందుకు ఆ మనుష్యుడన్నాడు, వారు ఇక్కడి నుండి ముందుకు సాగి వెళ్లారు. దోతానుకు వెళుదాము రండి అని వారు చెప్పుకుంటూ ఉంటే విన్నాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొన్నాడు. దోతాను ఉత్తర షెకెము ప్రాంతాలలో ఉన్నది. ఎస్గ్రేలన్ లోయ దగ్గర ఉంది. యోసేపు సోదరులు తమ మందలను తోలుకుంటూ అటువైపే వెళ్లారు. ఎట్టకేలకు యోసేపు వారిని కనుగొన్నాడు. అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరము నుండే అతణ్ణి చూచి అతణ్ణి చంపడానికి దురాలోచన చేశారు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అనుకున్నారు, ఇడుగో ఈ కలలుగనేవాడు వస్తున్నాడు, వీణ్ణి చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీణ్ణి తినివేసింది అని చెబుతాము. అప్పుడు వీడి కలలు ఏమవుతాయో చూతాము రండి. ఈ మాటల్లో మనకు ఏమి అర్థమవుతోంది? వారు యోసేపును ద్వేషించారు. వారిప్పుడు ఇంటి నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వారిలో వారు కూడబలుక్కున్నారు, వీణ్ణి చంపుదాము, వీడి కలలు కల్లలైపోతాయి, ఏవేవో కలలు తెచ్చి మనకు చెప్పకుండా వీడికి తగిన శాస్తి చేతాం. సోదరీ సోదరులారా, ఈ కథను ఇక్కడ ఆపుదాము. యోసేపు జీవితానికి యేసు ప్రభువుకు ఉన్న పోలికలు కొన్ని మీ దృష్టికి తేగోరుతాము. వీటిని మీరు ఎన్నడూ మరిచిపోకండి. 1, యోసేపు పుట్టుక ప్రార్థనకు జవాబు. గొడ్రాలు కన్నది. అలాగే యేసు ప్రభువు కన్యకకు జన్మించాడు. అద్భుతమైన పుట్టుక. 2, యోసేపు తండ్రి ఎంతో ప్రేమించాడు. అలాగే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఎంతగానో ప్రేమించి, ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. 3, యోసేపునకు రంగురంగుల అంగీ ఉన్నది. దానిని బట్టి అతడు మిగతా వారి నుండి ప్రత్యేకించబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు కూడా పాపుల నుండి ప్రత్యేకింపబడిన దేవనరుడు. 4, యోసేపు తన కలభావము చెబుతూ తాను సోదరులందరిపైన ఉండి పరిపాలిస్తాను అన్నాడు. అలాగే యేసుక్రీస్తు తాను మెస్సీయాను అని చెప్పినప్పుడు అందరూ ఆయనను ఎగతాళి చేశారు. అలాగే యోసేపు మాటలకు సోదరులు వేళాకోళం చేశారు. యేసుక్రీస్తును సిలువ వేసి ఆ సిలువ మీద యూదులకు రాజైన యేసు అనే విలాసము పెట్టడంలో వారి అపహాస్యము ధ్వనిస్తుంది. కాని అదే నిజమైంది. 5, యోసేపు తన తండ్రి చేత సహోదరుల వద్దకు పంపబడ్డాడు. అలాగే యేసు తన స్వకీయుల వద్దకు, ఇశ్రాయేలీయులలో నశించిన తన గొర్రెల వద్దకు మొదట వచ్చాడు. యోసేపును నిష్కారణంగా అతని సహోదరులు ద్వేషించారు. అలాగే యేసుక్రీస్తును కూడా ఎట్టి కారణము లేకుండానే వారందరూ ద్వేషించారు. సరే, ఇప్పుడు మన ప్రస్తుత కథలోకి వద్దాము. యోసేపు తన సహోదరుల వద్దకు వస్తున్నాడు. అతన్ని చంపడానికి వారు కుట్రాలోచన చేస్తున్నారు. యోసేపు నిలువుటంగీ, రంగురంగుల అంగీ, పొడుగాటి చేతులు, అలాంటి అంగీని రాజకుమారులు ధరిస్తారు. యోసేపు సహోదరులలో చిన్నవాడైనా ఎవరికీ లేని ఆధిక్యం అతనికి ఉంది అని ఈ రంగురంగుల అంగీ సూచిస్తున్నది. అందుకే సోదరులకు ఇతని మీద అసూయ, కక్ష, ద్వేషము పుట్టుకొస్తున్నాయి. చివరికి సోదరుణ్ణి హత్య చేయడానికి పూనుకున్నారు. అయితే రూబేను వారి మాటలు విని అన్నాడు, మనము వాణ్ణి చంపకూడదు. రూబేను యోసేపును వారి చేతులలో పడకుండా కాపాడాడు, వారి బారి నుండి అతణ్ణి విడిపించాడు. రూబేను తన సోదరులతో జ్యేష్ఠుడు అయినప్పటికీ తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అయినా ఇక్కడ మంచి సలహా ఇస్తున్నాడు. ఇతరుల కంటే కొంచెం మంచి మనస్సు, విచక్షణ ఉన్నట్లు కనపడుతోంది. రూబేను గనక అడ్డుపడి ఉండకపోతే వారందరూ ఓ కుమ్మడిగా పడి యోసేపును చంపి ఉండేవారే. రూబేను అతని తండ్రికి అతణ్ణి అప్పగించడానికి వారి చేతులలో పడకుండా అతణ్ణి విడిపించాలని వారితో అన్నాడు, రక్తము చిందించవద్దు, అతనికి హాని ఏమీ చేయవద్దు, అడవిలో ఉన్న ఈ గుంటలో అతణ్ణి పడతోయండి. రూబేను ఆలోచించాడు, యోసేపును వీరు గుంటలో పడవేసిన తరువాత తాను వచ్చి గుంటలో నుండి యోసేపును బయటికి తీసి ఇంటికి వెళ్ళి అతణ్ణి తండ్రికి అప్పగిస్తాను అనుకున్నాడు. యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అనగా అతడు తొడుక్కొని ఉన్న ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతణ్ణి పట్టుకొని ఆ గుంటలో పడవేశారు. శ్రోతలు గమనించారా, యోసేపు యేసుక్రీస్తుకు ముందు గుర్తు అన్నాము గదా. యోసేపు మనస్సు ఎలాంటిదో గ్రహించారా? యేసుక్రీస్తుకు ఉన్న మనస్సు కూడా అలాంటిదే. ఆయన ఏ పాపమూ ఎరుగనివాడు. ఆయన లోకములో అనేక మంది పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ బలిగా శిలువ మీద ప్రాణం పెట్టినవాడు. యేసుక్రీస్తు మనస్సు ఎల్లప్పుడూ తనను తాను తగ్గించుకునే మనస్సు. ఎవరిని ఏ విధంగానూ ఆయన ద్వేషించలేదు. ఆయన ఎవరినైనా గద్దించినా ప్రేమపూర్వకంగా గద్దించాడు. యేసుక్రీస్తు మనస్సు మనము కలిగి ఉండాలని అపొస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరించాడు. యేసుక్రీస్తు మనస్సులో మనము నేర్చుకునే మూడు ముఖ్యమైన విషయాలున్నాయి. మనము ఇతరుల కంటే ఎక్కువ అని కాదు, మనల్ని మనము తగ్గించుకుంటాము. రెండోది, మనము ఎంత తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంత హెచ్చిస్తాడు. మూడోది, మనము ఒకనొక రోజున హెచ్చించబడతాము. ఆ విషయాన్ని అందరికీ చెప్పి మనము వారికంటే మనము గొప్ప అనేటట్లు మాట్లాడకూడదు. కానీ వాస్తవం అదే. యేసుక్రీస్తు పరలోకములో తన తండ్రితో సమానమైన అంతస్తు గలవాడు. అది విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకొనలేదు. అనగా యేసుక్రీస్తుకు ఉన్న ఆధిక్యత అది ఆయన కష్టపడి సంపాదించుకున్నది కాదు, ఆయనకు సహజంగా ఉన్నది. ఆయన ఈ లోకానికి వచ్చి తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నా ఆయన ఆధిక్యత ఎక్కడికీ పోదు. మనం కూడా అలాగే ఈ లోకములో మనల్ని మనం తగ్గించుకున్నంత మాత్రాన దేవుని బిడ్డలముగా మనకున్న ఆధిక్యత ఎక్కడికీ పోదు. ఎందుకనగా క్రీస్తును నమ్మినందుచేత మనకు సంక్రమించిన ఆధిక్యత అది. ప్రియ శ్రోతలు, యోసేపు జీవితంలో ఇంకొక విషయాన్ని మీరు గుర్తించి ఉంటారనుకుంటాను. యోసేపు అమాయకంగా మాట్లాడాడు. తనకు ఉన్న ఆధిక్యతను దేవుడు బయలుపరిచింది, ఉన్నది ఉన్నట్లు వారికి చెప్పాడు. కాని వారు దాన్ని అపార్థం చేసుకున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది, లోకము ఆయనను ఎరుగదు గనక మనల్ను కూడా ఎరుగదు. లోకము ఆయన్ను ద్వేషించింది గనుక మనల్ను కూడా ద్వేషిస్తుంది. యేసుప్రభువును సిలువ వేసిన లోకం ఆయనకు చెందిన వారిని సన్మానిస్తుందా, గౌరవిస్తుందా? అది అన్నటికీ జరగదు. ఇదే సత్యాన్ని మనం అనుదిన జీవితంలో నేర్చుకుంటున్నాము. పాఠం ఇంతటితో ఆపుదాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.